ఇప్పుడు మీకోసం ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం మే 15, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
నమస్తే, నేను మీ సునీత. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభ స్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. ఇవాళ నిజంగా ఇది చాలా అవసరమైందని నాకు అనిపించిందండి. అందుకే సమ్మర్ హాలిడేస్ అనగానే మొన్న మనం చెప్పుకున్నాం కదా, మన చిన్నప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, ఏంటి అని. ఈ వీడియో గేమ్స్ ఇవన్నీ పక్కన పెడితే అట్లీస్ట్ రోజుకి ఒక 2 పేజీలు, నేను 2 పుస్తకాలు కూడా అనట్లేదండి, 2 పేజీలు చదివేటట్టుగా కనుక మనం పిల్లలకు అలవాటు చేయగలిగితే దానికన్నా ది బెస్ట్ హాబీ ఇంకేది ఉండదండి, పుస్తకం. దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే క్లాసు పుస్తకాలు అనేది ఎవరైనా బోర్గా ఫీల్ అవుతారు, అది చదువుతున్నప్పుడే ఏంటో ఒక రకమైన నిద్రొచ్చేస్తున్నట్టు ఉంటుంది, అప్పుడే వాష్రూమ్కి వెళ్ళాల్సిన అవసరం వస్తుంది, అప్పుడే ఏదో ఒకటి ప్రాబ్లం అవుతుంది, ఈ బుక్ కాదు ఇంకొకటి చదువుదాం, లేకపోతే ఈ టాపిక్ కాదు అబ్బాయి వాళ్ళది బోర్ కొడుతుంది, మ్యాథమెటిక్స్ తీద్దాం, సైన్స్ తీద్దాం అని చెప్పి పట్టుకున్న తప్ప మిగతా అన్నిటి మీదకి ధ్యాస వెళ్తుంది. కానీ అసలు క్లాసు పుస్తకాలే వద్దు, వేరే ఏమన్నా చదువు అని అంటే ఫస్ట్ మనం తీసుకునే పుస్తకం ఏంటండి, దయచేసి ముఖ పుస్తకం అని మాత్రం అనద్దు. ఫేస్బుక్ కాకుండా ఇవాళ పిల్లలు ఇంకేవి తీయట్లేదు. కాబట్టి అసలు ఇలా కాకుండా ఇంకా చదవడానికి పుస్తకాలు లేవా అనంటే బోరడు పుస్తకాలు. నిజానికి మన మధుబాబు రాసిన షాడో దగ్గర నుంచి మొదలు పెడితే, మా చిన్నప్పుడు మా మాయ ఈ చిన్న బడ్డీ కొట్టు ఉండేదండి, ఒక అంటే పాన్ షాప్ లాంటిది, అక్కడ 25 పావలకి ఒక పుస్తకం ఇచ్చేవాళ్ళు రెంట్కి. ఆ 25 పావలకి రెంట్కు తీసుకొచ్చిన పుస్తకాన్ని ఆయనకి ఇచ్చే ముందు అసలు అది ఏంటో చూద్దామని అలా ఒకసారి పైపైన తిరిగేస్తే, అయ్యో బాబాయ్ ఇది డిటెక్టివ్ నవల అని అప్పుడు అర్థమయ్యేది. అప్పుడు ఎంత 4th క్లాస్ 5th క్లాస్ అంతే, ఓహో డిటెక్టివ్ నవలలు కూడా ఉంటాయి అనమాట అని అప్పుడు అర్థమైంది. అది ఇచ్చేసి ఆయన ఏంటి అసలు చాలా ఫాస్ట్ చదివేసేవారు, చదివేసి అలాగా దిండు కింద పెట్టేసుకుని నిద్రపోయేవారు. తను లేచి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత సమ్మర్ హాలిడేస్ ఏం చేస్తాం, అలా నెమ్మదిగా దిండు కిందన పుస్తకం తీసి మేము చదివేవాళ్ళం. అలా మధుబాబు సీరియల్స్ దగ్గర నుంచి మొదలు పెడితే ఎండమూరి వీరేంద్రనాథ్, మల్లాది, అసలు ఒకళ్ళనే ఏంటండి అసలు లైబ్రరీ నుంచి పెద్దవాళ్ళకి పుస్తకాలు తీసుకురావడం ఏంటి, అందులో అన్ని ఒకటేసారి చూస్తే ఇంత లావులో పుస్తకాలు చదవడం కొంచెం కష్టమే. పైగా మా స్కూల్లో ఒక లైబ్రరీ ఉండేది, అక్కడి నుంచి మ్యాక్బెత్ అని, తర్వాత షేక్స్పియర్కి సంబంధించిన చాలా చిన్న చిన్న కథలు. మళ్ళీ అది చదవాలంటే ఖచ్చితంగా మనకి ఒక డిక్షనరీ ఉండాలి, ఎందుకంటే ఆ ఇంగ్లీషు అసలు ఆ ఏజ్లో అసలు అర్థం, ఇప్పటికే చాలా కష్టం, ఇంకా అప్పుడు ఇంతకన్నా కష్టం కదా. సో ఆ డిక్షనరీ పెట్టుకుని నెమ్మదిగా అలాగో ఇలాగో ఒక్కొక్క కొన్ని పదాలు అయితే డిక్షనరీలో ఉండేవి కూడా కాదు, సరేలే మొత్తం సెంటెన్స్ మీద ఎసెన్స్ ఏంటో అర్థం చేసుకుని అక్కడితో అది వదిలేసేదాన్ని. అలా ఒక పుస్తకం చదవడానికి ఇంగ్లీష్ ఇది నాకు చాలా టైం పట్టేది, తెలుగు అయితే కనుక సపా సపా అయిపోయేది మొత్తం. సరే ఇలా అప్పుడప్పుడు చదివినవి ఆ తర్వాత మెల్లిగా రాయడానికి ఉపకరించింది, అరే వీళ్ళు ఇలా రాశారు ఓకే, దీనివల్ల నాకు కొన్ని పదాలు తెలిసినాయి కొత్తగా, ఆ పదాలతోటి మళ్ళీ మనం ఏం రాయొచ్చు, ఈ పదం తెలిసింది దాన్ని ఎక్కడో అక్కడ ఉపయోగిస్తాం కదా. మామూలుగా చిన్నపిల్లలకు కూడా చూడండి, మీరు ఏదైనా ఒక పదం చెప్తే ఆ పదాన్ని వాళ్ళు ఒక 4-5 రోజుల వరకు తెగ ఉపయోగించేస్తూ ఉంటారు అలా అనమాట. సో మొత్తానికి పుస్తక పఠనం అనేది ఒక మంచి హాబీ అని అందరికీ తెలుసు, కానీ చాలామంది దాన్ని పాటించరు. సో పాటించడం విషయానికి వచ్చేసరికి ఈ మధ్య ఎందుకు ఇంత తగ్గింది, అసలు దీనివల్ల ప్రాబ్లం ఎవరికి అనే విషయం మీద ఆలోచిస్తే చాలా పబ్లిషింగ్ సంస్థలు మూతపడుతున్నాయి. ఎస్, అది కొంచెం బాధాకరమైన విషయమే, ఎందుకంటే పుస్తకం హస్తభూషణం అన్నారు మన పెద్దవాళ్ళు, చిరిగిన చొక్కాయన తొడుక్కోగానే ఒక మంచి పుస్తకం కొనుక్కోమన్నారు. నారా వెంకటేశ్వరరావు గారు అయితే ఇంకొక అడుగు ముందుకేసి సొంత పుస్తకం సొంత భార్య లాంటిది అన్నారు, ఇంకెవ్వరికి ఇవ్వద్దు అని. ఎవరికైనా ఇచ్చినా కూడా ఆయన మనసు విలవిల్లాడిపోతూ ఉంటుందంట, ఎందుకు ఇచ్చానా, వాళ్ళు ఎట్లా ఇస్తారా మళ్ళీ తిరిగి అని. ఒక భార్య బయటికి వెళ్ళి ఇంటికి వచ్చేటప్పటికి ఎలా ఉంటుందో ఏంటో అన్న టెన్షన్ ఎట్లా అయితే ఉంటుందో అలాగా ఆయనకి ఆ ఎవరికైనా పుస్తకం వాళ్ళు అర్రే ఈ బుక్ నా దగ్గర లేదు నేను చదివిస్తాను అనగానే నాకు గుండె కురింగిపోయేదంట, బా అడిగాడరా బాబు వీడు ఇప్పుడు ఎట్లా ఇస్తాడా అని. వేసిన కవరు నలగకుండా అలాగే పుస్తకం తన దగ్గరకు వచ్చిన దాఖలాలు అసలు లేవుట, అలా రావాలని ఎప్పుడు అనుకుంటుంటారట, అందుకే వాళ్ళకి ఇవ్వంగానే చేతులు మారంగానే అర్జెంటుగా మళ్ళీ నా కవర్ మార్చేస్తారట. అంత జాగ్రత్తగా చూసుకునేవారు. సో ఇలా నార్ల వెంకటేశ్వరరావు గారు కానీ చాలామంది చాలా విషయాల్లో చాలా సందర్భాల్లో చెప్పారు. సో మొత్తానికి బుక్ రీడింగ్ అనేది ఒక మంచి హ్యాబిట్ అని. అసలు అక్షర రూపం దాల్చిన సిరాచుక్క లక్ష మెదళ్ళకి కదలికనిస్తుంది అని అంటారు. కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో అని అన్నారు కదా అని చెప్పి మనం కొనుక్కుని ఎగ్జిబిషన్కి వెళ్ళిన బుక్స్ ఎగ్జిబిషన్కి వెళ్ళామని గొప్పగా చెప్పుకుని అక్కడి నుంచి ఓ రెండు పుస్తకాలు ఏదో మనకి తోచినవి అప్పుడు మనకు నచ్చినవి కొనుక్కొచ్చుకుని వాటిని కబోర్డ్లో పెడితే మన మెదడులోకి ఏది ఎక్కదు అంతే కదా. మొన్న మధ్య నేను ఫేస్బుక్లో ఒక పోస్ట్ కూడా చూశాను, ఏంటంటే మనం టీవీ చూస్తున్న ప్రతిసారి ఒక్కొక్క పుస్తకము ఆ కబోర్డ్లో నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుందట. అంటే నన్ను చూడకుండా వీళ్ళు మెదడుని ఈ ఈడియట్ బాక్స్కి అతికించేస్తున్నారే, వీళ్ళకి అసలు ఎక్కడ సృజనాత్మక శక్తి అనేది తగ్గిపోతుందే, రేపొద్దున అసలు నన్ను ఎందుకు కొన్నాడు ఇంతటి దానికి అన్న ఫీలింగ్లో ఉంటుందట పుస్తకం. అది ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్లో చూపించారు, చాలా బాగుంది. అది ఓపెన్ కబోర్డ్ ఉంటుంది, ఒక వ్యక్తి టీవీ చూస్తూ ఉంటాడు, ఆ పుస్తకం ఒకటి దూకి ఆల్రెడీ పడిపోబోతూ ఉంటుంది, ఇంకొకటి దూకి పడిపోతున్నట్టుగా ఉంటుంది, మధ్యలో ఉంటుంది గాల్లో. నాకు అది భలేగా నచ్చింది, అది నిజమే కదా అనిపించింది. ఇలాగా ఈ ఉద్దేశంతో ప్రజలకి సాహిత్యపరంగా పబ్లిషర్స్ చాలామంది ముందరికి వచ్చి కొన్ని మంచి మంచి పుస్తకాల విషయంలో అయితే పెద్దంత డబ్బులు కూడా తీసుకోకుండా వాటిని ప్రజలకు చేరువ చేస్తే వాళ్ళల్లో ఒక మంచి చైతన్యం వస్తుంది అనుకున్న లాంటి పుస్తకాలు చాలా మటుకు ఎక్కువ డబ్బులు తీసుకోకుండానే వేసిన సందర్భాలు కోకొలాలు. అలాంటి ఆకాంక్షతోటి, అలా సేవ చేయాలి సాహిత్యపరంగా అనేటటువంటి ఆకాంక్షతోటి అట్లూరి రామ్మోహన్ రావు గారు నవోదయ పబ్లిషింగ్ హౌస్ అని స్థాపించారు 1957లో గుడివాడలో. ఒకటి కాదు రెండు కాదు, దాదాపు 6 దశాబ్దాల వరకు పాఠకులకి వాళ్ళ సంస్థ నుంచి ఎప్పటికప్పుడు గుర్తుండిపోయే పుస్తకాలు కొన్ని వేలల్లో వచ్చినాయి. అసలు ఆ సంస్థల ద్వారా వాళ్ళ రచనలు కనుక పబ్లిష్ అయితే ఇంకా మంచి పేరు వస్తుంది, అంత మంచి పేరున్న పబ్లిషింగ్ హౌస్ అని చెప్పి దానికి చాలామంది ఎంతోమంది అసలు ఈ పబ్లిషరే మాకు కావాలి అని కొన్నాళ్ళైనా ఆగి మరీ పబ్లిష్ చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. కవులు ఎంతోమంది దీనికోసం అని పోటీ పడేవాళ్ళు. అలాగే నవోదయ కూడాను ఎప్పుడూ మంచి మంచి పుస్తకాలను అందించడంలో ముందుండేది. మరి అలాంటిది ఇప్పుడు నవోదయ మూసేశారు. ఒక పెద్ద పబ్లిషింగ్ సంస్థని మూసేయడం అంటే అది మామూలు విషయం కాదు. ఎందుకు? ఇదివరకంటే పుస్తకాలు ఎగబడి కొనేవాళ్ళు, చదివేవాళ్ళు, అసలు చిన్న అరుగు ఉంటే ఒక సాహితీ గోష్ఠి జరిగేది ఖచ్చితంగా. అది పెద్ద గొప్పగా చదువుకున్న వాళ్ళైనా సరే, ఇంటి ఇళ్ళైనా సరే, అసలు ఒక అరుగు మీద కూర్చుంటే, నలుగురు కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటే అందులో మొన్న ఈ మధ్య ఆయన ఒక పద్యం రాశారు చదివేవా అని ఇది వరకు అట్లా చెప్పుకునేవాళ్ళు. ఆ కథ ఒకటి ఉంది చూసావా, చలం గారు మొన్న ఈ మధ్య అది రాశారు, శ్రీశ్రీ రాసిన కవిత్వం విన్నా, ఇలా మాట్లాడుకునేవాళ్ళు. అసలు ఇప్పుడు అరుగులేవి, అపార్ట్ మెంటాలిటీ వచ్చేసిన తర్వాత ఎక్కడ కూడా అన్ని అపార్టే, కీపింగ్ ఎవ్రీథింగ్ అపార్ట్, ఏదీ లేదు మనము మన గ్యాడ్జెట్ తప్ప. సో ఇలాంటి రోజుల్లో మనకి శ్రీశ్రీయ ఎవరది అని అనుకుంటాం, చలమా అంతకన్నా తెలియదు పిల్లలకి. సో ఇలాంటి ఒక సందర్భంలో ఒక పబ్లిషింగ్ హౌస్ మూత పడింది అని అంటే కనుక పెద్దంత విచిత్రమైతే ఏమీ కాదు. ఎందుకంటే ఇట్స్ క్వైట్ ఆబ్వియస్, మనకి హ్యారీ పాటర్కి సంబంధించిన సిరీస్లు అవి పుస్తకాల్లో వచ్చినా లేకపోతే బుక్ కింద ఒక సినిమా కింద విడుదలైనా చూడటానికి ఉన్నంత ఉత్సుకత మన తెలుగు పుస్తకాలు కానీ లేకపోతే సాహిత్యాన్ని కానీ మనము ఎన్కరేజ్ చేసే స్థితిలో లేము ఇవాళ. ఎస్పెషల్లీ మన పిల్లలు, ముందు మనం చదివితే మన పిల్లలు కూడా ఆటోమేటిక్గా చదువుతారు, బట్ మనమే పెద్దంతగా చదవడానికి ఇష్టపడట్లేదు. ఏదైనా సరే స్పూన్ ఫీడ్ చేసి ఒక సినిమా కింద తీస్తే ఓకే, 3 గంటలు కళ్ళప్పగించి చూడడానికైనా మనకు ఓకే, కానీ 3 గంటలు ఒక పుస్తకం చదవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. కానీ అసలు పుస్తకం చదవడమే మంచిది. నా మటుకు నాకు ఏదైనా మైథాలజికల్ సినిమాలు కానీ లేకపోతే హిస్టారికల్ ప్రామినెన్స్ ఉన్నవి కానీ నాకు చదవడానికి ఎక్కువ ఇష్టం ఉంటుంది చూడటానికి అన్నవి. ఎందుకంటే చదువుతున్నప్పుడు ఒక కోట, దాని వెనకాల ఒక కందకం ఉంది, ఆ కందకంలో సున్నపు నీళ్లు అవి పోశారు, ఏమన్నా మొసళ్ళను కూడా పెట్టారు, సపోజ్ ఏదైనా శత్రువులు దూకబోతుంటే అందులో కాలు జారిందంటే తినడానికి, ఇట్లాంటివన్నీ చెప్పినప్పుడు మనకు ఒక ఊహ వస్తుంది. అలా కాకుండా మనము సినిమా చూస్తున్నప్పుడైతే కనుక ఓకే అన్నీ వాడే చూపించేస్తాడు, ఒక కోట చూపిస్తాడు, మధ్యలో ఒక కందకం చూపిస్తాడు, అన్నీ వాడే చూపిస్తాడు, ఇంకా మనకేముంటుంది ఊహాశక్తికి? మనం ఊహించుకున్నంత అందంగా ఇంకెవ్వరూ ఏది చేయలేరు. ఒక విషయాన్ని, అది ఏదైనా కానీ ఒక యుద్ధమైనా లేకపోతే ఒక ఉదాత్తమైన సీన్ అయినా ఏదైనా సరే, ఒక పుస్తకంలో ఉన్నప్పుడు దాన్ని మనం పాఠకుడికి ఎట్లా అర్థం కావాలని వాళ్ళు రాస్తారో అదే ఒక మైండ్ సెట్ తోటి మనం అంతకన్నా ఇదిగా చదువుతూ ఉంటాం. అందుకనే మనకు చదువుతున్నప్పుడు బాగా కనెక్ట్ అవుతాం, రైట్? సో అలాంటి పుస్తకాలు ఫస్ట్ పాయింట్ ఇప్పుడు లేవు. ఇప్పుడు అన్నీ కూడాను ఈ చేతన్ భగత్ రాసే పుస్తకాలు. అసలు నాకు ఎందుకో ఒకటి ఒక విషయం అర్థమే కాదు, యూత్ కనెక్టెడ్ అంటాడు కానీ అసలు ఆ అబ్బాయి రాసే దాంట్లో సెన్స్ ఉన్నవి చాలా తక్కువగా కనపడతాయి, ఎంత యూత్ కనెక్టెడ్ అయినా కూడాను. ఒక్క 5 పాయింట్స్ సంబంధం ఇలాంటివి కొన్ని తప్ప. సరే, 3 డేట్స్గా వచ్చింది, అది మనకి పుస్తకం ఫస్ట్ తెలియకపోయినా తర్వాత ఎవరో ఇది కాపీ చేసి దీని గురించి దీన్ని బట్టి ఈ సినిమా తీశారు అనగానే అప్పుడు కొంతమంది ఓకే అని ఆ పుస్తకం చదవడం మొదలుపెట్టారు. ఒక్కసారిగా 3 ఇడియట్స్ తోటి తన పేరు బాగా ఫేమస్ అయింది. ఇక ఆ తర్వాత వచ్చిన ఈ హాఫ్ గర్ల్ ఫ్రెండ్, 2 స్టేట్స్ ఇవన్నీ కూడా సినిమాలుగానే తీస్తున్నారు. 2 స్టేట్స్ ఇదివరకు ఎప్పుడు రాలేదా? మరో చరిత్ర సినిమా అదే కదా. మరి ఎందుకు అంత హైప్ వస్తుంది అని అంటే దానికి యూత్ కనెక్టెడ్ అన్న ఒక ఇది పెట్టేసి అడ్డమైన, అంటే అడ్డమైన ఇన్ ద సెన్స్ నేను అనేది పుస్తకం పరంగా చూసుకుంటే అది చదువుతున్నప్పుడు కూడా మేబీ కొద్దిగా ఒప్పు బాగానే ఉంటుంది, కానీ సినిమా పరంగా వచ్చేసరికి వీళ్ళ మసాలా వీళ్ళు యాడ్ చేస్తారు, దాంతో అసలు పుస్తకానికి ఉన్న అందము పోతుంది. ప్లస్ అలాంటి పుస్తకాలు ఇదివరకు రాలేదంటే చాలా వచ్చినాయి. ఇదంతా ఎందుకో నాకు ఫాల్స్ హైప్ లా అనిపిస్తుంది. అసలు మన తెలుగులో బోల్డ్ అన్ని మంచి పుస్తకాలు ఉన్నాయి. సో అసలు పబ్లిషింగ్ హౌస్ అనేది ఒకటి మూతపడడం అనేదే చాలా దుర్భరమైన విషయం. అయితే మనకి పుస్తకాల పరంగా ఒకటి ఏదన్నా మనకి చదవడానికి అవకాశం లేదు, లేకపోతే మనం చదవలేకపోతున్నాము అని అంటే అది మనకే నష్టం, మన ఫ్యూచర్ జనరేషన్స్కి కాదు, అసలు ముందు ఇప్పుడు మనము ఎన్నాళ్ళైందో ఒక పుస్తకం ముట్టుకుని అని అనిపిస్తే అర్జెంటుగా ఏదన్నా ఒక మంచి సాహిత్యపరమైన విలువలు ఉన్నటువంటి ఒక మంచి పుస్తకాన్ని చదవండి, మీ పిల్లల చేత కూడా చదివించండి. సో ప్రస్తుతానికి ఒక చిన్న విరామం తీసుకుందాం, ఆ తర్వాత ఈ పబ్లిషింగ్ హౌస్ కథా కమామిషన్ నేను చెప్తాను.
మీరు వింటున్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమం, మే 15, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమంలో ఒక చిన్న విరామం, స్టే ట్యూన్.
హలో, దిస్ ఇస్ తమన్, యూఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఇందు గలడందు లేడని సందేహం వలదు. సాహిత్యం, సినిమా, సైన్స్, చరిత్ర, రాజనీతి, సైకాలజీ, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, చరిత్రను మలుపు తిప్పిన గొప్ప వ్యక్తులు, ఇలా వివిధ అంశాలలో నేను నేర్చుకున్నవి, నన్ను ఆశ్చర్యపరిచినవి మీతో పంచుకోవడానికి ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 to 7 PM ఇండియన్ స్టాండర్డ్ టైంకి PVKతో పిచ్చాపాటి కార్యక్రమం ద్వారా మీ ముందుకు వస్తున్నాను. కార్యక్రమం పునఃప్రసారం సాయంత్రం 6:30 to 7 PM ఈస్టర్న్ స్టాండర్డ్ టైంలో కూడా.
హాయ్, దిస్ ఇస్ సాకేత్, మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
భారతీయ సంస్కృతిని, వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి mindmedia.com వెబ్సైట్కి తప్పక లాగిన్ అవ్వండి. ప్రేమ, ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలల జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి, సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
హలో, దిస్ ఇస్ తమన్, యూఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. సో ఇవాళ మనం నవోదయ పబ్లిషర్స్ మూసేస్తున్నారు, మూసేశారు అనే విషయం మీద మాట్లాడుకుంటున్నాం. అతను ఒక పబ్లిషింగ్ హౌస్ని మూసేయడం అనేది నిజంగా చాలా దుర్భరమైన విషయం. శ్రీశ్రీ గారు, బాపు రమణ గారు, గోపీచంద్, ఆరుద్ర, గొల్లపూడి మారుతిరావు, రాచకొండ విశ్వనాథ శాస్త్రి, నండూరు రామ్మోహన్ రావు, ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, నార్ల వెంకటేశ్వరరావు, ఇలాంటి తెలుగు నాటకం లేకపోతే అసలు ఒక తెలుగు భాషలో ఉన్నటువంటి కొంతమంది ఇందులో నాటకాలు రాశారు, కొంతమంది ఏమో మంచి కావ్యాలు రాశారు, ప్రబంధాలు రాశారు, కథలు రాశారు. ఏవైనా సరే ఇలాంటి గొప్ప కవులు అందరూ కూడా నవోదయ ద్వారా వాళ్ళ రచనలను కొనసాగించారు. అప్పటి కాలంలో నవోదయకి మంచి ఖ్యాతి ఉండేది. అసలు పుస్తక ప్రేమికులందరికీ నవోదయ పబ్లిషర్స్ అంటే ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక జ్ఞాపకం లాంటి పుస్తకాలను అందిస్తారని అందరికీ ఒక నమ్మకం. ఇంతలాగా మన అభిమానాన్ని అందుకున్న నవోదయ మరి ఇప్పుడు ఇలా. ఇవాళ్టి కాలంలో నిజంగా పుస్తక ప్రేమికులు చాలా మటుకు తగ్గిపోయారు. ఉన్న వాళ్ళల్లో కూడా ఈ కిండల్ వచ్చిన తర్వాత డౌన్లోడ్ చేసుకుని ఈ బుక్స్ చదవడం అదొకటి. అసలు ఈ బుక్స్ చదివితే నాకైతే ఆ పేజీ పుస్తకం పట్టుకున్నటువంటి ఆ ఫీల్ కానీ ఆ పేజీ తిప్పుతున్నప్పుడు ఉండే ఫీల్ కానీ నాకు అసలు ఉండదు. ఆ కిండల్లో చదివితే ఏంటో ఓవర్గా ఆ లైట్లో ఎక్కువగా ఒక మన కళ్ళల్లో గుచ్చుకుంటున్నట్టుగా అలా అనిపిస్తూ ఉంటుంది. మంచి రచయితల లోటు ఎంత ఉందో మంచి చదువర్ల లోటు కూడా అంతకన్నా ఎక్కువే ఉంది. సో ఈ ఆర్థిక లోటు ఒకటి, ఎందుకంటే ఫ్రీగా మనకి నెట్లో చాలా మటుకు కొన్ని పీడిఎఫ్లు అవి ఇవి డౌన్లోడ్ చేసుకుంటూ చదవడం వచ్చిన తర్వాత పుస్తకం డబ్బులు పెట్టి ఎవరు కొంటారు అన్న ఉద్దేశంలో. ఇలాంటి కారణాల వల్ల నవోదయ పబ్లిషర్స్ సంస్థ వాళ్ళ కార్యకలాపాలని నిలిపేసింది. ఒక మంచి పుస్తకానికి జీవితాన్ని మార్చే శక్తి ఉంటుంది. పుస్తకానికే కాదు, చెప్పాలంటే ఆ మధ్యలో ఏదన్నా ఒక పేజీలో ఒక్క వాక్యమైనా సరే మన జీవితాన్ని మార్చగలదు. అలాంటిది ఎన్నో పుస్తకాలని అందించిన నవోదయ మనల్ని మన లైఫ్ని ఎన్నో విధాల ఆల్రెడీ మార్చింది. అసలు చాలామంది చదువుకుంటున్నప్పుడు అరే ఈ నిజంగా ఇది నా కోసమే రాశారేమో అనిపించేటటువంటి లైన్స్ కొన్ని వేలల్లో ఉంటాయి. సో అలాంటి నవోదయకి నిజంగా కృతజ్ఞతలు. అంటే వాళ్ళ కార్యకలాపాలను వాళ్ళు ఆపేసినా కూడా 60 సంవత్సరాలుగా సాహిత్యాన్ని, తెలుగు సాహిత్యాన్ని అలా చిరస్థాయిలో ఎప్పటికీ నిలిచిపోయేలాగా నిలిపిన ఘనత దానిది. ఈ బుక్స్ కన్నా కూడా అసలు అసలు పుస్తకం కొంటే, మనం చదవడమే కాదు ఇతరుల చేత చదివిస్తే గనక మనకి అసలు పుస్తకంలో ఉన్న వాల్యూ, అక్షరం యొక్క వాల్యూ తెలుస్తుంది. దీంట్లో చదివితే మనం మామూలుగా వెబ్ పేజీలో ఒక కంటెంట్ని ఎలా చదువుతామో కిండల్లో ఒక బుక్ కూడా అలాగే కనపడుతుంది. దాంట్లో తేడా ఏమీ ఉండదు. మన సంస్కృతి, సంప్రదాయము, నాగరికత ఈ మూడింటిని కాపాడడానికి ఒక సద్గ్రంథ భాండాగారమే ఉంది తెలుగులో. అది ఒక మినీ లైబ్రరీ ప్రతి వాళ్ళు ఇంట్లో చిన్నగా. అసలు ఓ గొప్ప గొప్ప పుస్తకాలు ఉండక్కర్లేదు. మహాప్రస్థానాలని, తర్వాత ఏమో అవని ఇవని, విశ్వనాథ సత్యనారాయణ గారు రాసినవి, ఇలా అన్నీ ఏంటో మనకు అర్థం కానివో లేకపోతే మన వల్ల కానివో కొనేసి అక్కడ కేవలం కబోర్డ్లో వచ్చిన వాళ్ళు చూసి ఏ మీ దగ్గర ఈ పుస్తకం ఉందా అని అడిగి అదొక ప్రెస్టేజ్ ఇష్యూగా ఏదో చూపించుకోవడానికి ఉండక్కర్లేదు. మనం చదివగలిగే చిన్న పుస్తకాలైనా సరే ఉంటే వాటిని మనం పదిలపరుచుకుంటే అవి చిన్నవి అయితే కనుక ముందు మనం చదువుతూ మన పిల్లల చేత చూపిస్తూ ఉండొచ్చు. అలాగా ఒక నాగరికత లేకపోతే ఒక సాంప్రదాయం గురించి తెలియాలంటే ఇలాంటి పుస్తకాలు నిజంగా పట్టుకోమని. అవి ఏవి అక్కర్లేదు అనుకుంటే జస్ట్ మన చిన్నప్పుడు ఉన్న చందమామని బైండ్ చేయించి ఆ ఒక ఏడాది పాటువి అట్టు పెట్టి అవే మళ్ళీ మనం తిరగ చదువుకున్నా కూడా మన బాల్యాన్ని మనం మళ్ళీ వెనక్కి తీసుకురావచ్చు. అవి చదువుతున్నప్పుడు మనకి ఎలా ఉండింది ఏంటి అని అలాగే కూర్చోబెట్టుకుని మన పిల్లల చేత కూడా అవే చందమామ కథలు చదివించామనుకోండి, వాళ్ళల్లో ఎంత ఊహాశక్తి పెరుగుతుంది. అసలు చందమామ పుస్తకానికి ఉన్నటువంటి తెలుగు సాహిత్యపు విలువ కానీ, ఊహాశక్తికి సంబంధించింది కానీ, అనలైటికల్ థింకింగ్ ఎంత ఉంటుందండి. అందులో ఈ మన విక్రమార్క కథలు అవి ఉన్నాయి కదా, వాటికి సంబంధించి అసలు ఒకటే సందర్భం ఉన్నా కూడాను దానికి ఎన్ని రకాల క్వశ్చన్కి మనం ముందే మనమే ఆన్సర్ ఆలోచిస్తూ ఉంటాం కథ చదువుతున్నప్పుడు, దీనికి ఆన్సర్ ఏం చెప్తాడా అని. అలాంటివి అంటే మంచి పుస్తకాలని కొని అప్పుడప్పుడు చదువుతూ ఉంటే, చదివిస్తూ ఉంటే ఎందుకంటే పుస్తకాలు చదివితే కలిగే అనుభూతే వేరు. మనకు చదవడం అసలు అలవాటు లేదా అయినా సరే కనీసం ఇంట్లో కొన్ని పుస్తకాలను కొని పెట్టుకుంటే ఎప్పుడైనా అటువైపు ఇటువైపు తిరిగి వెళ్తున్నప్పుడు ఈ పుస్తకం ఇన్నాళ్ళైంది కొని ఒకసారి కూడా మనం చూడలేదు సార్ చూస్తే పోలా అని అనిపిస్తూ ఉంటుంది. ఎవరికైనా బుక్స్ మనము ఒక గిఫ్ట్గా ఇచ్చినా కూడాను అవి ఎప్పటికీ నిలిచి ఉంటాయి. ఓ డ్రెస్ ఇంకొకటో ఏదైనా ఇచ్చే బదులు పుస్తకం ఇవ్వడం అనేది నిజంగా ఉత్తమమైన గిఫ్ట్ నాకు తెలిసి. సో ఒక మంచి పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చినా కూడాను పబ్లిషింగ్ హౌజులు కానీ అవి కానీ ఎంతోమంది దాని మీద రాసిన వ్యక్తి కానీ అంతమందికి ఉపాధి కలుగుతుంది. మనం అసలు దానికి సంబంధించినటువంటి ప్రయత్నాన్ని చేయాలంతే. మనకి పుస్తకాలు అని అంటే ఎంతసేపు ముఖ పుస్తకం తప్ప ఇంకొకటి లేదు. అది ఎందుకు పనికిరాని పుస్తకం. ఒక సర్వే ప్రకారము ప్రతి మనిషి ఒక వారంలో ఒక రోజులో చెప్పాలంటే కనీసం 3 నుంచి 4 గంటలు ఫేస్బుక్లో గడుపుతట. సగటున మరి 3-4 గంటలు ఫేస్బుక్లో గడిపితే ఏమొస్తున్నది? కళ్ళకి జబ్బు తప్ప ఇంకేమీ రాదు. సో అందుకనే సరే చందమామ కాంటెక్స్ట్ అంటూ వచ్చింది కాబట్టి నేను దాని గురించి కూడా చెప్తాను. బట్ పబ్లిషింగ్ హౌజ్లు ఇలా మూతపడడం మటుకు నిజంగా కొంచెం బాధాకరమైన విషయం. ఇప్పటికైనా మనం పుస్తక పఠనాన్ని ప్రోత్సహిస్తే మన పిల్లల చేత కూడా చదివించగలిగితే ఇక మీదటైనా మనం ఇలాంటివి ఏమైనా ఆపగలడానికి వీలు అవుతుందేమో. ఎందుకంటే విశాలాంధ్ర కూడా వర్జ్ ఆఫ్ క్లోజింగ్ అని అన్నారు, మరి అది జరగకుండా ఉండాలి. నిజంగా అమంగళం ప్రతిహతం అవ్వాలని నేను కోరుకుంటున్నాను. సో ఒక చిన్న విరామం తీసుకుందాం, ఆ తర్వాత ఒక మహావ్యక్తి ఉన్నారు ఆయన గురించి కూడా నేను చెప్తాను.
మీరు వింటున్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమం. May 15, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్డ్.
హాయ్, దిస్ ఇస్ సుమన్. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పరమేశ్వర స్వరూపులైన మైండ్ మీడియా శ్రోతలకు చెరుకు రామమోహన్ రావు నమస్కారములు. నేను సంస్కృతి సౌరభము అన్న కార్యక్రమమును నిర్వహిస్తూ ఉన్న విషయము మీకు తెలిసిందే. ఇందులో హర్షధర్మమును గురించి, మన ఋషులను గురించి, మన దేశం యొక్క గొప్పదనమును గురించి, దేశముపై యువతకు కలగవలసిన బాధ్యతను గురించి తెలుపుతూ వస్తూ ఉన్నాను. మీరు ఆదరిస్తూ ఉన్నారు. మీరు ఇదే విధముగా ఆదరించితే ఈ దేశము యొక్క ఔన్నత్యమును ప్రపంచమున నిరుపమాన స్థితికి తీసుకురాగలుగుతారు. తప్పక ఆదరించుతారు కదూ. శుభం భూయాత్.
నమస్కారం, నేను మీ సాయి శివాని. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నమస్తే, నేను మీ విద్యారాణి. 1 మినిట్ బైట్స్ కార్యక్రమంలో శ్రోతల కోసం భాస్కర శతకంలోని ఒక పద్యం. సిరిగలవానికెయ్యడల చేసిన మేలది నిష్ఫలం బగున్, నెరిగురి కాదు పేదలకు నేర్పునం చేసిన సత్ఫలం బగున్. వరపున వచ్చి మేఘుడొక వర్షము వాడిన చేల మీదటం గురిసిన గాకయం బుధులంగురువగనేమి ఫలంబు భాస్కరా. ఈ పద్యం యొక్క భావము, ఎప్పుడు కూడా దాత అయిన వాడు ధనము లేని బీదలకు నేర్పుగా దానము చేసినచో మేలు కలిగి అది సఫలమగును, కీర్తి వచ్చును. కానీ ధనవంతులకు ఎంత మేలు చేసినను అలక్ష్యమే గాని లాభము ఉండదు. మేఘము వాడిన చేల మీద అంటే పొలాల మీద వాన కురిపించిన ఉపయోగము కలదు, కానీ సముద్రములలో కురిసిన వానలతో లాభము ఉండదు కదా అని భావం. ధన్యవాదములు.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లైతే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి likeazonfacebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
హలో, నేను మీ శ్రావణ భార్గవి అండ్ మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. సో ఇవాళ మనం పుస్తకాలు, పబ్లిషర్స్ వీటి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఇందాక నేను చెప్పాను కదా ఒక ప్రముఖమైన వ్యక్తి గురించి నేను చెప్తానని. ఆయన పేరు టిఎల్ ప్రసాద్ గారు, హైదరాబాద్లో ఉంటారు. ఆయన ఏంటంటే మనకి మామూలుగా రామాయణం చాలాసార్లు మనము సీరియల్ చూసాము, తర్వాత పుస్తకాలు చదివాము, దాంట్లో మళ్ళీ రకరకాల రామాయణాలు ఉన్నాయి, ఎన్నో రకాల వర్షన్స్ ఉన్నాయి. తమిళ్లో కొంతమంది ఒకలాగా రాశారు, మొల్ల రామాయణం ఉంది, మనకి వాల్మీకి రామాయణం బేసిక్ రామాయణం ఉంది, సో ఇలా చాలా రకాలు ఉన్నాయి. బాపు గారి బొమ్మలతో ఒక రామాయణం ఉంది. సో ఈయన ఏంటంటే ఆ జిస్ట్ ఆఫ్ రామాయణం ఈయనకి బాగా నచ్చింది. నలుగురు అన్నదమ్ములు ఎలా ఉన్నారు, ఏంటి తండ్రి మాట కోసమని ఎట్లా తను అడవులు పాలయ్యాడు, ఈ విషయాలన్నిటి గురించి దాంట్లో ఉన్న మంచిని అందరికీ తెలియచేయాలి అన్న ఉద్దేశంతో. ఆయన బేసిక్గా ఒక బిజినెస్ మ్యాన్, బట్ ఏంటంటే ఏడాదికి ఆల్మోస్ట్ ఒక 50 లక్షల వరకు కేవలం ఈ రామాయణాన్ని సామాన్య ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి రకరకాల ఏ వెర్షన్ అయినా సరే రకరకాల రామాయణాలకు సంబంధించిన వెర్షన్స్ని బుక్స్గా పబ్లిష్ చేసి ఫ్రీగా జనాలకి పంచిపెడుతూ ఉంటారు. దీనికోసమని కేవలం రామాయణ తత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఆయన 50 లక్షలు ఖర్చు పెడుతున్నారంటే ఆయనకి పుస్తకాల మీద ఉన్నటువంటి ప్రేమ, ఆ సాహిత్యాన్ని సామాన్య జనాల్లోకి సైతం తీసుకెళ్ళాలి అన్నటువంటి ఒక జీల్ ఏదైతే ఉందో అది నిజంగా అభినందనీయం కదా. ఇవాళ రేపు పక్కన మనిషికి ఏమైనా అవుతుంటే కూడా పట్టించుకోరు. అలాంటిది మన సాహిత్యం, మన సాంప్రదాయం, మన ఒక సంస్కృతికి సంబంధించిన కథలని జనాల్లోకి అలా తీసుకువెళ్ళాలి అన్న ఉద్దేశంతో ఫ్రీగా అలా పంచిపెట్టడం అనేది ఆ పబ్లిషింగ్కి కూడా చాలా ఖర్చు అవుతుంది కదా. సో అవన్నీ భరిస్తూ అలా చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. అందుకే ఆయన ఒకసారి గుర్తు చేసుకుందాం అనిపించింది. సో ఇంతకీ అసలు విషయం ఏంటంటే చందమామ పరంగా చూసుకుంటే కనుక మనకి ఎన్నో రకాల పుస్తకాలు మన చిన్నప్పుడు మనం చదువుతూ ఉంటాం, కానీ ఈ చందమామ పుస్తకం అనేది మనకి ఒక నాస్టాలజిక్ ఎక్స్పీరియన్స్గా మిగిలిపోయింది, రైట్? మన బాల్యాన్ని మంచి ఎంటర్టైన్మెంట్తో, అట్ ది వెరీ సేమ్ పాయింట్ ఆఫ్ టైం మంచి ఎడ్యుకేషన్తో ఎలా ఉండాలి ఏంటి ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఒక కామిక్ ఫార్మాట్లో కలర్ కలర్ పిక్చర్స్ తోటి ఒక మంచి చైల్డ్హుడ్ని మనకు అందించింది చందమామ. నిజంగా ఇవాల్టి జనరేషన్ని చూస్తే చాలా బాధ వేస్తుంది, జాలేస్తుంది. వీళ్ళెవ్వరూ అసలు ఎక్కడ పుస్తకము చందమామ అనేది ఈ టింకిళ్ళు ఇవన్నీ కాకుండా అసలు చందమామ పుస్తకం చదవలేకపోతే అదేం బాల్యమా అనిపించేది నాకైతే. మా తాతయ్య నా కోసమని ప్రతి ఏడాది చందమామ పుస్తకాలు అన్నిటిని అలా బైండ్ చేసి ఉంచితే మా మేనమామ, ఆయన మా తాతయ్య ఇద్దరును, ఆ పుస్తకాలని నేను తెచ్చుకొని మొత్తం అన్ని చదివేసి మళ్ళీ చదివేదాన్ని, మళ్ళీ ఎన్నిసార్లు చదివినా మళ్ళీ కొత్తగానే అనిపించేది, అంత బాగుండేవి. ఇప్పటికీ మనం చాలాసార్లు చదువుకుంటాము, ఇప్పటికీ మనకి ఏంటంటే అసలు ఇది ఎలా మొదలైంది అసలు చందమామ అనేది అన్నదానికంటన్నా మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చి ఉంటే దాని గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఎందుకంటే విజయవాడ చందమామ మనకు తెలుసు, అదే విజయ బ్యానరు నాగిరెడ్డి చక్రపాణి గారే చందమామ పుస్తకాన్ని 6 దశాబ్దాలుగా మనల్ని అలరించడానికి అలా అందించారు. సరే, రీసెంట్గా అది మూతపడింది కాబట్టి ఇప్పుడు మనం దాని గురించి చెప్పుకుంటున్నాం. అసలు ఈ నాగిరెడ్డి చక్రపాణి గారికి ఈ ఆలోచన ఎలా వచ్చింది అంటే, ఈ సినిమాలు అవి తీస్తున్న దానికన్నా ముందు, అంటే వాళ్ళిద్దరు ఎప్పటి నుంచో ఫ్రెండ్స్, పిల్లల కోసం ఏమైనా చేస్తే ఎలా ఉంటుంది, మన సంస్కృతి సాంప్రదాయాలకు తగ్గట్టుగా ఒక కథగా దాన్ని చేస్తూ ఒక మంచి పుస్తకాన్ని విడుదల చేస్తే బాగుంటుందని వాళ్ళకి అనిపించిందిట. అందుకే జూలై 1947లో ఫస్ట్ చందమామ ఎడిషన్ స్టార్ట్ అయింది. అయితే చిన్న చిన్న అంతరాయాలతోటి 2 ఏళ్ల పాటు అలా ఒడిదొడుకులతో నెమ్మదిగా అలా సాగింది, బాగానే ఉండింది. మెయిన్ దాని అప్పట్లో థీమ్ ఏంటంటే 1947లో థీమ్ వచ్చేసి ఎలాగైనా సరే పిల్లలకి వాళ్ళ మాతృభాషలో వాళ్ళ కళల్ని కంటూ ఊహాశక్తిని పెంపొందింపజేస్తూ వాస్ట్ ఇండియన్ హెరిటేజ్ని మంచి మంచి కథల ద్వారా చెప్పాలి అన్నది అప్పట్లో ఉద్దేశం. ఒక మంచి ఫర్మ్ కన్విక్షన్తో స్టార్ట్ చేసినటువంటి ఈ పుస్తకము ఒక నోబుల్ మిషన్ తోటి ఆ తర్వాత అది ఎంత సక్సెస్కి దారితీసిందో మన అందరికీ తెలుసు. ఇద్దరు ఫ్రెండ్స్ కలగన్న ఒక సామ్రాజ్యాన్ని స్థాపించడానికి వాళ్ళకి కొంచెం మంచి కమిట్మెంట్ ఉన్న రైటర్స్, ఇల్లస్ట్రేషన్, ఆ కథకి మంచి మంచి బొమ్మలు వేయగలిగినటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ అట్లాంటి టాలెంట్ని పూలింగ్ చేసుకోవడానికి వాళ్ళకి చాలా టైం పట్టింది. అలా అందరినీ ది బెస్ట్ వాళ్ళనే సెలెక్ట్ చేసుకుని ఒక వైబ్రెంట్ సక్సెస్ కింద చందమామని పరిచయం చేసి మనకు అందించారు. మీరు నమ్మరు, చందమామ అనగానే మనకి బాల్యంలో ఒక మంచి మధుర స్మృతి, కానీ ఇదే స్మృతిని 14 లాంగ్వేజెస్ వాళ్ళు కూడా ఇలాగే అనుభవించారు. ఎస్, 14 లాంగ్వేజెస్లో చందమామ పుస్తకం పబ్లిష్ అయింది. ఆ 14 లాంగ్వేజెస్లో సాంస్క్రిట్ ఉంది, సంథళి ఉంది. సో ఇన్ని లాంగ్వేజెస్లో పిల్లలు అప్పట్లో సేమ్ కథ, అంటే వాళ్ళు అక్కడ వాళ్ళ నేటివిటీకి తగ్గట్టుగా ఏవైతే కథలు ఉంటాయో వాటిని వాళ్ళు అక్కడ వాళ్ళు రాసేవాళ్ళు. ఇల్లుస్ట్రేషన్ కూడాను అక్కడ తెలిసిన భాష తెలిసిన వాళ్ళు ఎంతో మందికి ఉపాధి. పబ్లిషర్స్ దగ్గర నుంచి మొదలు పెడితే ఇల్లుస్ట్రేటర్స్, స్టోరీ రైటర్స్ ఎంత చక్కగా ఉండేది. చందమామ ఫస్ట్ పబ్లిష్ చేసినప్పుడు కేవలం తెలుగు తమిళ్లో మాత్రమే ఫస్ట్ తీసుకొచ్చారు. తమిళ్లో అంబులి మామ అని జూలై 1947లో, తెలుగు ఏమో చందమామ అని అలా మొత్తానికి పబ్లిష్ అయింది. 1949 జూలైలో కన్నడ ఎడిషన్ ఫస్ట్ వచ్చింది. ఆ తర్వాత ఆగస్టు 1949లో హిందీ ఎడిషన్ వచ్చింది. ఇక మరాఠీలో చందోబా అని, మలయాళంలో అంబిలి అమ్మవన్ అని ఈ ఎడిషన్స్ అన్ని ఏప్రిల్ 1952లో స్టార్ట్ అయినాయి. గుజరాతీలో 1954లో వచ్చినాయి. ఇక 1955లో ఇంగ్లీష్. ఒరియాలో జహానామాము అని స్టార్ట్ అయింది. సింధీలో మళ్ళీ 1956లో ఈ రెండు, ఒరియా అండ్ సింధీ. 1972 ఆగస్ట్లో బెంగాలీ. 1975లో పంజాబీ ఎడిషన్. అస్సామీస్ ఎడిషన్ 1976లో. సింహళ ఎడిషన్ 1978లో. సాంస్క్రిట్ ఏప్రిల్ 1984లో. అండ్ సంథలి 2004లో. ఇన్ని లాంగ్వేజెస్లో చందమామ కథల పుస్తకం కేవలం పిల్లల్ని మాత్రమే కాదు, వంకే పిల్లల్ది. మా ఇంటికి వస్తే చందమామ రాగానే అందరూ లాక్కునేవాళ్ళు. మా తాతయ్య దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి వాళ్ళు అరే ఇవాళ కథ చదవలేదు. ముందు ముఖ్యంగా వెళ్ళేది ఆ విక్రమార్కుడు కథల దగ్గరికే. అయితే ఇంత కుటుంబం మొత్తానికి ప్రజాదరణ పొందినటువంటి ఈ చందమామ, ఆ తర్వాత పంజాబీ, సింధీ, సింహళ ఎడిషన్స్ కేవలం కొన్ని రోజుల మటుకు, కొన్ని ఒక షార్ట్ పీరియడ్కి మాత్రమే పబ్లిష్ అయినాయి. ఆ తర్వాత వాటిని ఆపేశారు. ఇంగ్లీష్ ఎడిషన్స్ అక్టోబర్ 1957 నుంచి 1970 వరకు అసలు లేవు. ఇక చందమామతో అసోసియేట్ అయి ఉన్న మంచి ఇల్లుస్ట్రేటర్స్ విషయానికి వస్తే వడ్డాది పాపయ్య, ఆ తర్వాత ఆయన స్వాతికి కూడా వేశారు స్వాతి కవర్ పేజీకి. వడ్డాది బాబాయ్ గారి బొమ్మ లేనిదే చందమామ పుస్తకం కంప్లీట్ అయ్యేది కాదు. అండ్ ఆయన సైన్ చేసేవారు వాపా అని చెప్పి. అలాగే చిత్ర, దాసరి సుబ్రహ్మణ్యం గారి సీరియల్స్, పాతాళ దుర్గం విచిత్ర కవలు, తర్వాత రాకాసి లోయ, దుర్గేశ నందిని ఇవన్నీ కూడాను. ఆ తర్వాత వసుంధర, బొమ్మిడి, అచ్చారావు, మల్లాది వీళ్ళందరూ కూడాను మన కల్చర్కి, మన ట్రెడిషన్కి తగ్గటువంటి మంచి వండర్ఫుల్ స్టోరీస్ని, అది ఎంత సరళమైన భాషలో ఉండేదంటే 5 ఏళ్ల పిల్లాడు అప్పుడే అక్షరాలు నేర్చుకున్నవాడు చదువుతున్నా అంతే ముందుగా అందంగా అర్థమయ్యేట్టుగా ఉండేది, పెద్దవాళ్ళు చదువుతున్నప్పుడు వాళ్ళకి తగ్గట్టుగాను అనిపించేది. అది అందులో ఉన్న అందం. దాంట్లో ఎంటీవీ ఆచార్య, టి వీరరాఘవన్ వీళ్ళందరూ కూడాను ఈ బొమ్మలవి వేయటంలో చాలా అసలు పర్ఫెక్ట్గా, ఆ కథ ఎలా ఉంటే దానికి తగ్గట్టు, ఆ బొమ్మను చూస్తే వా ఇదే నేను అనుకున్నది అన్నట్టుగా మనకు అనిపించేటట్టుగా ఉండేది ఆకట్టుకునే రంగులతోటి. అలా చిత్ర, వడ్డాది పాపయ్య, కేశవరావు గారు, ఆయన కేశవ అని సైన్ చేసేవారు, నాకు ఇప్పటికీ అది కళ్ళకు కట్టినట్టు గుర్తుంది. తర్వాత గోఖలే, సి శివశంకరన్, ఆయన శంకర్ అని సైన్ చేసేవారు. వీళ్ళు ఆ తర్వాత 1951లో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత 2011 వరకు కొంతమంది అందులో ఇంకా అలా వేస్తూనే ఉన్నారు. ఆ తర్వాత 6 దశాబ్దాల పాటు అలా అలరించిన పుస్తకం అది కాకుండా ఇంకొకటి లేదంటే అతిశయోక్తే కాదు. అసలు చందమామ వచ్చాక ఇంకా చాలా వచ్చినాయి, బుజ్జాయి, బొమ్మరిల్లు, అవి ఇవి, కానీ దీనికి ఉన్న గ్రేస్ కానీ, దీనికి ఉన్నటువంటి ఆ భాషలో సరళతరం కానీ ఇంకా వేటిలోనూ నాకైతే కనపడలేదు. ఇక శక్తిదాస్ అని, ఎంకే భాష అని వీళ్ళందరూ చాలా మంది వచ్చారు. ఆ ట్రెడిషన్ని అప్పటి టైంకి తగ్గట్టుగా, దానికి తగ్గట్టుగా వేసేటటువంటి బొమ్మలు కానీ లేకపోతే కథలు కానీ అలా ఉండేట్టుగా చూసుకునేవాళ్ళు. 2007లో చందమామని జియోదేశిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అనేవాళ్ళు, ఆ టెక్నాలజీ కంపెనీ వాళ్ళు అక్వైర్ చేసుకున్నారు. చేసుకున్నాక అన్ని భాషల్లోనూ చందమామ ఆపేశారు. మార్చి 2013 నుంచి ఎటువంటి ప్రెస్ రిలీజ్ లేదు, తర్వాత ఎటువంటి నోటిఫికేషన్ లేదు. సబ్స్క్రైబర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి డబ్బులు రీఫండ్ చేస్తామో చెయ్యమో అలాంటివి ఏమీ అసలు ఏ నోటిఫికేషన్ లేదు సడన్గా. నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం, సడన్గా ఆపేశారు. అలాంటివి చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుందా రే అని. ఎందుకంటే పుస్తకాలు చాలా మటుకు చదవడం మానేశారు. ఒకవేళ నిజంగా చదివినా ఇప్పుడు మనము నిజంగా ఇది వరకు ఇంటికి సబ్స్క్రిప్షన్ వచ్చేది, స్వాతో ఇంకోటో ఏదో ఒకటి చందమామ ఇవన్నీ బొమ్మరిల్లు మా ఇంటికి సబ్స్క్రిప్షన్ వచ్చేది. ఇప్పుడు పుస్తకాల సబ్స్క్రిప్షన్ నిజంగా గుండెల మీద చేసుకుంటే ఎన్ని ఉంటాయండి? మహా ఉంటే స్వాతి ఉంటుంది, ద వీక్ లేకపోతే ఇలాంటివి ఏమైనా కొంచెం మరీ ఎక్కువ ఇంగ్లీష్ చదివే వాళ్ళు ఉంటే అవుట్లుక్, ద వీక్ ఇలాంటివి ఏమన్నా వస్తాయి. ఇండియా టుడే ఆపేశారు, తెలుగు అసలు రావట్లేదు, ఇంగ్లీషే, అది కూడా ఏదో అలా అలా. పుస్తకాలు అన్నీ కూడాను అన్ని విషయాల్లో చూసుకుంటే పుస్తకాలు ఒకటే బాగా తగ్గిపోతున్నాయండి. ఒక్కొక్కటి 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 నెమ్మదిగా మూతపడుతున్నాయి. చందమామ మూతపడడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికీ ఎక్కడైనా పుస్తకం దొరికితే కథ వదలకుండా కదలకుండా కూర్చుని చదివించేటటువంటి కథనాలు ఉన్నాయి దాంట్లో. మరి అలాంటి పుస్తకాలు కూడాను మూసేస్తున్నారు అని అంటే, ఆపేశారు అని అంటే అది మన వైఫల్యంగానే మనం చెప్పుకోవాలి. అందుకే బాధేస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. సరే, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి నేను చెప్తాను, బట్ ఈ చిన్న విరామం తర్వాత.
మీరు వింటున్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమం May 15, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమంలో ఒక చిన్న విరామం, స్టే ట్యూన్.
అందరికీ నమస్కారం, నేను మీ శ్రీరామచంద్ర. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. పిన్సు ది టెకీ టాక్ విత్ కేపీ బీపీ విబి. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, కేపీ కనకప్రసాద్ ఫ్రమ్ ఆల్బనీ న్యూయార్క్, అండ్ విబి వెంకట భామిడిపాటి ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. హలో కేపీ.
హే బీపీ, ఎలా ఉన్నారు?
బ్రహ్మాండం. ఈ షో దాదాపు ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నాం కేపీ?
3 సంవత్సరాలు.
ఇది 4వ సంవత్సరం. సో స్టే ట్యూన్డ్ ఆల్ ద టైమ్ టు మైండ్ మీడియా.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
మైండ్ మీడియా సౌండ్ క్లౌడ్. అరే, అసలే మైండ్ మీడియా టాక్ షోస్ ట్రెండీగా ఇన్ఫోటైన్మెంట్ తో అందరినీ అలరిస్తున్నాయి కదా. మరి మైండ్ మీడియాలో మీకు నచ్చిన షోని మిస్ అయ్యారా? నో ప్రాబ్లం, మీరు వినలేకపోయిన పాడ్కాస్ట్లన్నీ ఒకే చోట soundcloud.com/mindmedialో వినొచ్చు. నచ్చిన షోస్ మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తాయి, మరి అలాంటివి మళ్ళీ మళ్ళీ వినాలన్నా వినొచ్చు. సో జస్ట్ సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
నమస్తే, నేను మీ సునీత. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
అందరికీ నమస్కారం, నేను మీ అంజన సౌమ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. ఇందాక మీకు చెప్తున్నాను చూసారా, ఇలా చందమామని వాళ్ళు అంటే ఎటువంటి ప్రెస్ రిలీజ్ లేకుండా ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా ఆపేశారని. అప్పుడు నాకు కొంచెం ఒకసారి గుండె బరువు ఎక్కిందండి. నిజంగా అంటే మన జ్ఞాపకాలు దేంతో అయితే ముడిపడి ఉంటాయో వాటి గురించి చెప్తున్నప్పుడు, అందులో ముఖ్యంగా పుస్తకాలు అనగానే నేను మామూలుగా పగోడీలు ఒక పేపర్లో కట్టించినా కూడా పేపర్ని చదివి మరీ పారేసే టైప్ అనమాట నేను. అందుకని కొంచెం ఒకసారి ఏంటో ఒక రకమైన బాధ వేసింది, ఆవేశం వచ్చేసింది. అసలు పుస్తకాల గురించి మాట్లాడాలంటే నాకు రోజంతా కూడా సరిపోదు అనుకోండి, అది వేరే విషయం. సరే, ఎట్లాగో చందమామ గురించి వచ్చింది కాబట్టి సరే చందమామ విజయవారధి అని చెప్పుకున్నాము, అదంతా బాగానే ఉంది. బట్ దీంట్లో ఇంకొకరి హస్తం గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎట్లాగో చందమామ గురించి వేరే చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. సో మనం ఇంకా చందమామని మన పిల్లలకు పరిచయం కూడా చేయలేము. పాత ఎవరి దగ్గర ఉన్న బైండింగ్లు ఉంటే అవి మొన్న ఈ మధ్య నేను నెట్లో కూడా చూశాను, అరే ఈ సమ్మర్ హాలిడేస్లో కాస్త ఏదైనా చదివిద్దాం వీళ్ళని అని. ఏవో రెండు మూడు లింకులు దొరికినాయి, వాటిల్లో అంటే పీడిఎఫ్ ఫైల్ అని ఉంది కానీ అది వైరస్ డౌన్లోడ్ అవుతుంది, అసలు ఎక్కడ కూడాను పీడిఎఫ్ లేదు దాంట్లో, చందమామ కథల పీడిఎఫ్. మీకు ఇప్పుడు వింటున్న వాళ్ళలో ఎవరికైనా సరే చందమామ కథలు పీడిఎఫ్ ఫైల్లో ఎక్కడైనా సరే జూలై 1947 నుంచి ఇప్పటి వరకు ఉన్న కథలు ఎక్కడైనా ఉంటే కనుక దయచేసి మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్లో కానీ లేదా ఆర్జే వెన్నెల ఫేస్బుక్ పేజ్లో కానీ నాకు ఇన్బాక్స్ చేసినా సరే నేను మీకు సదా కృతజ్ఞతలనై ఉంటాను, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సరే, చందమామ అనగానే చెప్పాను కదా మన తెలుగు వాళ్ళకి ఒక మన జనరేషన్కి మాత్రమే ఒక ప్రత్యేకించిన ఒక గర్వకారణమైనటువంటి విషయం అని చెప్పాను కదా. సో ఇప్పుడంటే ఎంతసేపు బాహుబలి అని, ఓ అసలు దాని గురించి మామూలుగా చెప్పుకోరు, కానీ ఇలాంటి బాహుబలి లాంటి కథలు అసలు బాహుబలి లాంటివి కాదు, దీనికన్నా ఇంకా ఒక 10 steps ahead లాంటి కథలు మనం ఆల్రెడీ మన ఊహల్లో మనం చూసేస్తున్నాము చందమామ పుస్తకాల ద్వారా, రైట్. అసలు నాగిరెడ్డి చక్రపాణి గారి ఈ ఆ ద్వయం ఏదైతే ఇప్పుడు ఈ పుస్తకాన్ని స్థాపించడానికి వాళ్ళు పడ్డ పెయిన్ ఏదైతే ఉందో దాంట్లో, అంటే 6 దశాబ్దాల పాటు వాళ్ళు దాన్ని ఒక క్వాలిటీ పరంగా అందించాలి. ఏదో ఒక పిచ్చి కథలు ఏదో పెట్టేశాం కదా, పుస్తకం పెట్టాం కదా, ఈసారి టైంకి కథలు రాలేదు కాబట్టి ఏదో ఒకటి పెట్టేద్దామని అనుకునేటటువంటి వ్యక్తులు వాళ్ళు కాదు. అలాగే దానికి చీఫ్గా ఎడిటర్ ఇన్ చీఫ్గా పనిచేసిన కొడవగంటి కుటుంబరావు గారు అంతకన్నా అట్లా రాజీపడే రకం కాదు. అందుకే తెలుగు సాహితీ లోకానికి కోకుగా చాలా నవలలు కథలు వ్యాసాలు అందించిన ఈ కొడవగంటి కుటుంబరావు గారి గురించి కొంచెం మనం ఇప్పుడు మాట్లాడుకుంటే బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే చందమామలో ఉన్న వింత వింత లోకాలని పిల్లలకు పరిచయం చేయడంలోనే ఆయన దాదాపు 30 ఏళ్ళు అందులోనే గడిపేశారు. ఎంతసేపు ఈ కథ ఇలా ఇస్తే ఎలా ఉంటుంది, దాంట్లో ఎటువంటి అన్పార్లమెంటరీ పదం కానీ లేకపోతే అర్థం కాని పదం ఏదైనా ఉంటే దాన్ని మళ్ళీ సరళతరం చేసేవారు, మొత్తం కథనంతటిని కంప్లీట్గా చదివేవారు. చదివి 5 ఏళ్ల పిల్లాడు చదివితే ఎలా ఉంటుంది ఈ కథ అనేది ఆయన ఎంపథెటిక్గా ఆలోచించి ఈ పదం ఇక్కడ ఉంటే మేబీ ఇది కరెక్ట్గా ఉండదు అని ఆ రాసిన వ్యక్తికి చెప్పేవారట, ఒక చిన్న పోస్ట్ కార్డ్ రాసి పంపించేవారట, మీరు రాసిన దాంట్లో ఇవి నేను మారుద్దాం అనుకుంటున్నాను అని. అలా ఒక క్వాలిటీని మెయింటైన్ చేస్తూ అందరికీ అర్థమయ్యేటట్టుగా అలరించే విధంగా తయారు చేసిన కొడవగంటి కుటుంబరావు గారి గురించి కొంచెం చెప్పుకోవడం నిజంగా భావ్యమే. ఆయన 28 October 1909 జన్మించారు. అండ్ మన 17 August 1980 ఆయన కన్నుమూశారు. ఈ మధ్యలో ఆయన చందమామకే 30 ఏళ్ళు పనిచేశారంటే మీరు ఆలోచించండి. ఎన్నో తరాలకి గొప్ప గొప్ప కథల్ని అతి సులభమైన భాషలో అందించడం కుటుంబరావు గారి ప్రత్యేకత. ఆయన తెనాల్లో పుట్టారు. అన్నగారైన కొడవగంటి వెంకట సుబ్బయ్య గారు కూడా కవే, అందుకనే వీళ్ళిద్దరూ కూర్చుంటే మంచి సాహిత్య గోష్ఠి జరిగేది. అండ్ వీళ్ళిద్దరూ కూర్చుంటే మంచి కన్స్ట్రక్టివ్ కవిత్వాలు కథలు అలా ఆసువుగా వచ్చేవిట. వాళ్ళిద్దరూ కూర్చుంటే చాలు, ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఇలా కాదు ఇలా అన్నగారని దానికి సంబంధించి ఆయన ఏదో ఒకటి చెప్పేవారట వాళ్ళ అన్నగారు, దానిని మళ్ళీ కాంట్రడిక్ట్ చేస్తూ ఈయన ఇంకోటి చెప్పేవారు. ఇలా మొత్తానికి కథల గురించి పుస్తకాల గురించి వాళ్ళల్లో ఉన్నటువంటి పఠనాసక్తి అలా పెంపొందించుకుంటూనే వాళ్ళు రాయటంలో కూడాను అంత ఆరితేరింది కేవలం వీళ్ళిద్దరి వల్ల మధ్యలో ఉన్నటువంటి డిస్కషన్స్ వల్లే. అయితే చిన్నప్పటి నుంచి సాహిత్యం అంటే ఇద్దరికి ఇష్టం ఏర్పడింది కాబట్టి దాన్నే ఆయన కెరీర్గా ఎంచుకోవాలి అని అనుకున్నారు. బట్ ఆ తర్వాత బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఫిజిక్స్లో మాస్టర్స్ డిగ్రీ చేద్దామని చెప్పి చేరారు. అర్ధాంతరంగానే దాని మధ్యలో ఆపేయాల్సి వచ్చింది. ఆపేసిన తర్వాత కుటుంబరావు గారు బాంబే, సిమ్లా, మద్రాస్ ఇలా చాలా ఊళ్ళల్లో రకరకాల ఉద్యోగాలు మారి 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 చివరిగా జర్నలిజం వైపు మళ్ళారు. అప్పటికే ఒక మంచి క్రిటిక్గా మూవీస్ పరంగా చూసుకుంటే మంచి క్రిటిక్గా ఒక మంచి రచయితగా పేరున్న కుటుంబరావు గారు 1952 చందమామ ప్రధాన సంపాదకీయుడు అంటే చీఫ్ ఎడిటర్గా చేరారు. ఇక అక్కడి నుంచి ఆయన ప్రతి కథలో ఆయన మార్క్ ఖచ్చితంగా కనపడాలి. అంటే ఆయన ఎడిటింగ్ చీఫ్ ఎడిటర్గా ఉన్నప్పుడు ఈ కథ ఇంతవరకు అవసరము, ఈ కథలో ఏదైనా కొంచెం ఇలాంటిది అవసరం లేదంటే దాన్ని అక్కడితో కట్ చేసి దాంట్లో ఒక రీప్లేస్మెంట్గా ది కథలో ఎక్కడ మళ్ళీ అతుకులాగా ఉండకూడదు, సేమ్ అదే కథ రన్నింగ్లో ఉన్నట్టే ఉండాలి, ప్లస్ అలాగే ఉండాలి, కానీ ఆ భావన రాకుండా ఉండాలి. ఇట్లాంటివి బాగా చూసుకునేవారు. చందమామలో ఉన్న కథల్ని మనం ఒకసారి బాగా కనుక తరచి చూస్తే పిల్లలకి మంచి సందేశాలు మాత్రమే కాకుండా అసలు దాంట్లో, అంటే ఇప్పుడు ఒక ఏదైనా ఒక టాపిక్ ఉంది దాని గురించి లోతుగా ఆలోచించాల్సినవి కూడా కొన్ని కథలకు చాలా కనపడుతూ ఉంటాయి. మనకి కథలు ఎలా ఉన్నా కూడా వాటిని అన్ని వయసుల వాళ్ళకి సులువుగా అర్థమయ్యేలాగా మార్చి అందించేవారు. ఇప్పుడు మన వాళ్ళకి హ్యారీ పాటరు, లార్డ్ ఆఫ్ ది రింగ్స్, శివ ట్రయాలజీ ఇలాంటి ఫ్యాంటసీ నవలల గురించి ఇప్పుడు వీళ్ళు చదువుతున్నప్పుడు వావ్ భలే ఉంది కదా లార్డ్ ఆఫ్ ది రింగ్స్ కానీ లేకపోతే హ్యారీ పాటర్ కానీ ఇప్పుడు వీళ్ళు అంటున్నారు, కానీ దీనికి ఎన్నో దశాబ్దాల క్రితమే మనం ఇలాంటి కథలు చదువున్నాము అని అంటే వీళ్ళు ఇవన్నీ వీళ్ళు ఇలాగే చెప్తారులే అని కట్టు కథలను వీళ్ళు అనుకుంటారు. కానీ అప్పటికీ ఇలాంటి ఒక ఎడిటరు ఇంత మంచి మంచి కథల్ని మనకు అందించేవారన్న విషయం వీళ్ళకి తెలియదు, రైట్? చందమామ సీరియల్స్లో పిల్లలకి ఊహలకి కొత్త ప్రపంచాలని పరిచయం చేయడం అనేది ఈయనే స్టార్ట్ చేశారు. తోకచుక్క, మకర దేవత, జ్వాలాదీపం, రాకాసిలోయ ఇలాంటివి అసలు మనకి ఆ సీరియల్ చదువుతుంటే మనం అక్కడ ఉన్నాము, ఆ హీరో మనమే అన్నటువంటి ఫీలింగ్ వచ్చేది మనకి. రాకాసిలోయకి వెళుతూనే ఒక పెద్ద జడలు విరబోసుకున్న ఒక పెద్ద నల్లటి ఆకారం వచ్చింది అనగానే మనకి ఊహలో వచ్చేస్తుంది అది. ఇప్పుడు మీరు హ్యారీ పాటర్లోనో ఇంకో దాంట్లోనో వాడు చీపురు కట్ట మీద అలాగా వెళుతూ ఉన్నాడు అని అంటే అసలు ఇవి పెద్ద విషయాలే కావు కదా. నాకైతే అదే అనిపిస్తుంది. ఈ ఏవైతే ఇప్పుడు ఈ జానపదం అని వీళ్ళు ఏవైతే బాగా హైప్ ఇచ్చారో, ఫాల్స్ హైప్ ఇచ్చారో, అసలు ఇవి నిజంగా కథలే కాదు వాటితో పోల్చుకుంటే. అప్పట్లోనే అంత చక్కగా రాసేవాళ్ళు. సరే, కుటుంబరావు గారి వాళ్ళు ఆయన ప్రచురించిన కంచుకోట అనే సీరియల్ మీరు చదువున్నట్టయితే కనుక రాజమౌళి బాహుబలికి ఎక్కడి నుంచి ఇన్స్పిరేషన్ వచ్చింది అనేది మీకు ఈజీగా తెలిసిపోతుంది. సేమ్ అలాగే ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు అంటూ ఉంటారు అబ్బా అసలు యూనిక్ స్టోరీ, యూనిక్ క్యారెక్టరైజేషన్, యూనిక్ డైరెక్షన్, యూనిక్ వే ఆఫ్ థింకింగ్, ఇవన్నీ ఈ యూనిక్లన్నీ కూడాను ఎప్పుడో ఒకసారి ఆల్రెడీ మనకి 60 ఏళ్ల క్రితమే యూనిక్గా మనకి చూపించేశారు వీళ్ళంతా. నాగిరెడ్డి చక్రపాణి గారు కానీ, కొడవగంటి కుటుంబరావు గారు కానీ, తప్పిపోయిన ప్రమాదాలని, ఒక్కనాటి స్వర్గం అని, ఎన్ని కంచుకోట, అసలు ఒక కథని నడిపించడంలో అంటే కథనంలో ఎంత చైతన్యాన్ని నింపేదంటే ఆ కథ మనం చదువుతున్నప్పుడు వావ్ ఇది కదా అసలైనది. ఇలా గనక చదివితే మనకి అంటే మనకు అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి ఒక సమస్య మన లైఫ్లో కనుక మనకు ఎదురైతే, అంటే రాజులు లేకపోతే రాక్షసులు ఇలాంటివని కాదు, ఒక బ్యాడ్ మనం ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు మనం ఎంత ధైర్యంగా ఉండాలి, ఎట్లాంటివి మనం స్టెప్స్ తీసుకోవాలి, ఇలాంటివన్నీ కూడాను చాలా విశదీకరించి చెప్పినట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. అందుకనే మనకి మీరు గమనిస్తే గుర్తుండిపోయే సిరీస్ ఏదైనా చందమామ ముట్టుకోగానే ఫస్ట్ మనకి గుర్తుండిపోయే సిరీస్ బేతాళ కథలు. బేతాళ కథల్ని పిల్లలకి అర్థమయ్యేలాగా మార్చి రాయడమే కాకుండా నీతిని చెప్పే ఇంకొన్ని కథలు తనే సొంతంగా రాసి, కొడవగంటి కుటుంబరావు గారి సొంతంగా రాసి కల్పిత కథలుగా ప్రచురించారు. మీరు గనక కొన్ని కథలను చదివినట్టయితే బేతాళుడు వేసే ప్రతి ప్రశ్నకి ఒకటే సమాధానం ఉండదు. ఇప్పుడు సపోజ్ సమస్య ఒకటే కానీ సిచ్యువేషన్ బట్టి ఆన్సర్స్ మారుతూ ఉంటాయి. ఒకే సమస్యకి విక్రమార్కుడు 1 to 10 రకాల సమాధానాలు ఇవ్వడం వల్ల, అంటే ఆయన ఇప్పుడు రాసే కథలో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు సపోజ్ ఒక క్వశ్చన్ పోస్ట్ చేస్తాడు బేతాళుడు, దానికి విక్రమార్కుడు ఇలా చేయొచ్చు కానీ ఇలా చేయడం వల్ల ఇది అవుతుంది కాబట్టి అది అయ్యి ఉండకపోవచ్చు, నెక్స్ట్ ఇలా చేయొచ్చు కానీ ఇలా చేస్తే వాళ్ళకు అన్యాయం అవుతుంది కాబట్టి ఇది కూడా కాదు, ఇక మూడోది ఇలా చేయొచ్చు కానీ ఇలా చేయడం వల్ల మనం ఫస్ట్ అలా అనుకున్నాం కాబట్టి దానికి విఘాతం కలుగుతుంది, అది ధర్మం కాదు కాబట్టి అలా కూడా చేయకూడదు, ఇక నాలుగోది ఇలా చెయ్యాలి ఎందుకంటే దీనివల్ల వాడు సాటిస్ఫై అవుతాడు, వీడు సాటిస్ఫై అవుతాడు, వీడు ఇలా మొత్తం ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఒక్కొక్క క్వశ్చన్కి ఇన్ని ఆన్సర్స్ ఇవ్వడం వల్ల పిల్లల్లో అనలైటికల్ థింకింగ్ పెరుగుతుంది. అంటే ఒక ప్రశ్నకి ఒక ప్రాబ్లంకి ఇన్ని సొల్యూషన్స్ ఉంటాయి, ఒక్కొక్క సొల్యూషన్కి ఒక్కొక్క నెగిటివ్ ఏదైనా ఉన్నదా, ఏంటి ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి, అన్నింటినీ సాటిస్ఫై చేస్తూ ఉండేటటువంటి వన్ అండ్ ఓన్లీ ఆన్సర్ ఏంటి, ఇన్ని విషయాలు తెలుస్తాయి ఒక్క కథ చదివితే. మరి ఇంతకన్నా నాలెడ్జ్ ఇంకేముంటుందండి అంటే మనకి ఎంటర్టైన్మెంట్ వస్తుంది అండ్ దాంతోపాటు ఆలోచింపజేస్తుంది అనలిటికల్గా, ఇన్ని రకాలుగా ఉంటుంది. సో అందుకనే మనకి మామూలుగా చందమామ కథల్లో మీరు అంటే మీకు గొడవగంటి కుటుంబరావు గారి కథలు కల్పిత గాథలు అని ఉన్నది మీకు మీరు చదివేరలేదు నాకు తెలియదు, కానీ ఇన్ని రకాలుగా మనకి ఆనందం ఊహాస్ఫూర్తి ఆలోచన శక్తిని పెంచిన కుటుంబరావు గారు నిజంగా చందమామ బుక్లో వాళ్ళిద్దరిది ఎంత ప్రముఖ పాత్ర ఉందో ఈయనది అంతే ఉందనే చెప్పుకోవచ్చు కదా. అందుకే ఆయన మన మధ్య లేకపోయినా ఆయన కథల ద్వారా చిరకాలం చందమామ మన ముందు అలా నిలబడుతూనే ఉంటుంది అండ్ ఆయన కథల ద్వారా మనము ఆయన ఎప్పుడు స్మరించుకుంటూనే ఉంటాం. ఇదండి ఒక మంచి పుస్తకం వల్ల వచ్చే జ్ఞానం కానీ అనలిటికల్ థింకింగ్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా సరే అది ఎప్పటికైనా నిలిచి ఉంటుంది. సినిమా చూస్తే ఎప్పటికైనా మర్చిపోతాం, పుస్తకం చదివి కొంతమందికి అంటే ఇట్స్ ఇన్ దేర్ పర్సెప్షన్, కొంతమందికి దృశ్యమే ఎక్కువగా నిలిచి ఉంటుంది, కొంతమందికి చదివింది ఎక్కువ గుర్తుంటుంది, కొంతమందికి మాట్లాడుతున్నప్పుడు విన్నది ఎక్కువ గుర్తుంటుంది. సో ఏ వే అయినా సరే మన సంస్కృతి సంప్రదాయాలను నిలబెట్టే విధంగా దాన్ని మళ్ళీ మన నెక్స్ట్ తరాలకు అందించే విధంగా ఇలా నిలిచిపోయినటువంటి పుస్తకాలు పబ్లిషింగ్ హౌజులు ఎప్పటికీ కళకళలాడుతూ ఉండాలి, అప్పుడే మనము బాగుంటాము అని చెప్పడమే నా ముఖ్య ఉద్దేశం. అందుకే అలాంటి ఒక మంచి నోట్తో ఇవాళ చిత్రం బళారేవి చిత్రాన్ని ముగిస్తున్నాను. తిరిగి రేపటి చిత్రం బళారేవి చిత్రంలో మరిన్ని మంచి విషయాలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇన్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. అన్నట్టు మర్చిపోకండి చందమామ కథల లింకు మీకులో మీలో ఎవరికి తెలిసిన 1947 జూలై నుంచి ఇప్పటి వరకు అంటే మన 2013 వరకు ఉన్న చందమామ కథల లింక్ ఎవరికైనా కనుక తెలిస్తే దయచేసి ఆర్జే వెన్నెల ఈ ఇన్బాక్స్కి మీరు మెసేజ్ చేయండి, లేదు మై ఇన్ మీడియా పేజ్లో అయినా సరే మీరు మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారేవి చిత్రం కార్యక్రమం May 15, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
ఇప్పటి వరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం. ఈ కార్యక్రమంపై మీ సలహాలు సూచనలు ప్రశంసలు విమర్శలు మా వెబ్సైట్ www.myindmedia.com కానీ మా ఫేస్బుక్ గ్రూప్లో కానీ తెలియజేయగలరు. స్టే ట్యూన్ ఫర్ మోర్ ఎగ్జైటింగ్ ప్రోగ్రామ్స్. థ్యాంక్ యూ.
Hi everyone, this is your playback singer Bhargavi Pillai and you're listening to Mind Media, the voice of India. Idi Bhartiya Swaram.